സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. മൂഡവ അധ്യായം 38 ശ്ലോകം. ധൂമേനാവ്രിയതേ വന്നിഹി യഥാ ദർശോ മനേന ച യഥോർബേനാവൃതോ ഗർഭഃ തഥാ തേനേനമാവൃതം പ്രതി മനുഷ്യ പുട്ടുകത്തോനേ വാരി വാരി സ്വഭാവം തോ പുടുത്താർ. ప్రతి వ్యక్తి ఆ స్వభావానికి అనుగుణంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ప్రతి మనిషికి వారి వారి స్వభావం ఉంటుంది. ఆ స్వభావం ప్రకారంగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. దాన్ని ఇష్టాయిష్టాలు అంటాం. మామూలు భాషలో చెప్పాలంటే ఆ స్వభావం ఎలా వ్యక్తమవుతుంది అంటే వారి ఇష్టాయిష్టాల రూపంలో అది వ్యక్తమవుతుంది. ఈ ఇష్టాయిష్టాలని సంస్కృతంలో చెప్పాలంటే రాగ ద్వేషాలు అంటారు. ఇష్టమైన దాని మీదైతే రాగం ఉంటుంది. రాగం కలిగి ఉండడం అంటే ఇష్టం కలిగి ఉండడం, నాకు ఆ వస్తువు మీద ప్రీతి ఉండడం, ఆ వ్యక్తి మీద ఒక ప్రీతి ఇష్టం ఉంటుంది, రాగం అంటాం. అదేవిధంగా కొన్ని ఇష్టపడను, నేను కొన్ని వస్తువులను కొంతమంది వ్యక్తులను మనం ఇష్టపడము. ఆ ఇష్టపడకపోవడం అనేటువంటి దాని మీద మనకు కొంచెం ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషం అనేటువంటిది అయిష్టం వలన ఏర్పడుతుంది. ద్వేషం అంటే ఏదో పెద్ద ద్వేషం అక్కర్లేదు. అయిష్టతే ద్వేషమే అయిష్టం, అయిష్టమే ద్వేషం. కనుక ఇష్టాయిష్టాలనే రాగద్వేషాలు అంటారు. ఈ రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు అనేటువంటివి వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని పట్టుంటాయి, పుట్టుకతోనే వస్తాయి. అది అవకాశం వచ్చినప్పుడు వ్యక్తం అవుతుంది. ఈ స్వభావం అంతా కూడా వాసనా రూపంలో ఉంటుంది. మనలో కారణ శరీరంలో వాసనా రూపంలో ఉంటుంది. అది వ్యక్తం కాదు. మొదట అది వ్యక్తం కావడానికి ఒక సమయం సందర్భం కావాలి. దానికి ఆ వస్తువు ఫలానది, ఫలానప్పుడు అది ఎదురైనప్పుడు సమయ సందర్భాలు అంటారు చూసారా, ట్రిగరింగ్ పాయింట్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ట్రిగరింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి, ఆ సిచ్యువేషన్, ఆ వస్తువు కరెక్ట్గా అప్పుడు అక్కడ వచ్చినప్పుడు మన లోపల ఉన్నటువంటి ఇష్టము అయిష్టము వ్యక్తం అవుతాయి, బహిర్గతం అవుతాయి. అంతవరకు మనకే తెలియదు మనకు దీని మీద ఇష్టం ఉన్నది అని, దీని మీద రాగం ఉన్నదని, మనకు ద్వేషం ఉన్నదని మనకే తెలియదు వ్యక్తమయ్యే వరకు. కనుక ప్రతి వ్యక్తిలో నిగూఢంగా నిబిడమై ఉన్నటువంటి ఏమిటి అండి, రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలకి అసలు మొదటి రూపం ఏమిటంటే కామక్రోధాలు. కామమే రాగంగా మారుతుంది, క్రోధం అనేది ద్వేషం. ఇష్టాయిష్టాలే కదా, మనకి ఇష్టం లేని దాని మీద కోపం వస్తుంది కదా, క్రోధం. ఇష్టం ఉన్నదాని మీదైతే కోరిక వస్తుందని కదా, కామం. కనుక కామక్రోధ రాగద్వేష ఇష్టాయిష్ట వీళ్ళందరినీ పురాణాల్లో రావణాసురుడు కుంభకర్ణుడని, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడని, శుంభ నిశుంభులని, దంటనమాట. జంట ఎక్కడి పోయినా ఇద్దరు ఉంటారు, ఒక్కడు కాదు ఇద్దరు ఉంటారు. అందుకని మనలో ఉన్న ఈ యొక్క ఇష్టాయిష్టాలు కామక్రోధాలని ఆ విధంగా చిత్రీకరించారు. చిత్రీకరణ అంటే ఏమిటి, రాక్షసుల్లో కూడా ఇద్దరిద్దరున్నారు, శుంభ నిశుంభ. చండ ముండాసుర రావణ కుంభకర్ణ. ఎందుకండి ఇద్దరిద్దరు పెయిర్ అనమాట, కమల పిల్లల్లాగా ఎక్కడివైనా ఇద్దరు ఉంటారు. ఇష్టమా? అయిష్టం కూడా వెనకాలే వస్తుంది. కాసేపు ఇష్టపడతాం, మళ్ళీ అయిష్టము పడతాం. ఇలా మనిషి వ్యక్తిత్వం వాళ్ళ వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, ప్రతి మనిషి యొక్క పర్సనాలిటీ వ్యక్తిత్వం అంటారు. అది దేని మీద ఆధారపడి ఉందంటే నా ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంది. ఇదంతా పెద్ద సైకాలజీ లాగా అనిపిస్తుంది మనకు. చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఈ రంగు చీర కట్టుకోవాలని ఉన్నది నాకు. ఆ రంగు చీర అది కరెక్ట్గా కరెక్ట్ కలర్ ఉండాలి. మళ్ళీ ఆ బార్డర్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇష్టం, అది ఇష్టం అయినప్పుడు నేనేం చేస్తాను, దానికోసం ఎంత ప్రయత్నం చేసేనైనా ముందు తెలుసుకుంటాను ఈ రంగు బాగుంది అని చెప్పి చూస్తా. కళ్ళతోనో అడ్వర్టైజ్మెంట్లోనో టీవీలోనో ఎక్కడో చూస్తా. చూడంగానే అది జానాతి అని అర్థం దానికి. మొదట తెలుసుకుంటాం ముందు ఎక్కడుంది ఏముంది అని. జానాతి, ఎక్కడెక్కడ రిడక్షన్ సేల్ ఉంది, ఏమేమి వెరైటీస్ వచ్చినాయి, జానాతి తెలుసుకోవడం. తర్వాత ఇచ్చతి, తెలుసుకున్న తర్వాత అది కావాలి అది కావాలి. ఆవిడ ఆ పెళ్లిలో ఆ చీర కట్టుకుంది, ఆ కలర్ ఎంత బాగుందో అది కొనుక్కునే వరకు మళ్ళీ మనం వెళ్ళి చూస్తాం. రెండు మూడు షాపులు చూస్తాం కానీ ఆయన అట్లా లేదే, ఆ టెక్స్చర్ వేరే, ఈ టెక్స్చర్ వేరే. మంగళగిరి చీరలని, వెంకటగిరి చీరలని, ఏవో రకరకాల చీరలు, తుంగుడి చీరలని, ఇది రకరకాలు ఉన్నాయి కదా. ఇంకా అది కొనుక్కునే వరకు ఆ నల్లికి వెళ్ళి చూడండి ఎంత రష్గా ఉంటుందో. 100 చీరలు వేస్తాడు, ఒక్క చీర కొనుక్కోవాలంటే మనం 100 చీరలు వేస్తే కానీ అయినా నచ్చటం లేదు. ఆ వేసేవాడు అలసిపోతాడు, ఏమమ్మా 100 చీరలు వేసినా కూడా ఒక్క చీర నచ్చలేదే నీకు. ఇచ్చతి అనమాట, ఆ కోరిక అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు అది ఎక్కడో చూశాను, దాని గురించి ఎవరో చెప్పారు, చాలా మంచి చీరని, చాలా బాగుంటుందని, క్వాలిటీ చాలా బాగుందని. జానాతి ఇచ్చతి, అది పొందడం కోసం ఎతతే 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 కష్టపడి కష్టపడి దానికోసం డబ్బులు సమకూర్చుకొని మరి అలా దాన్ని పొందడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తాం. ఈసారి రిడక్షన్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ రిడక్షన్ సేల్కి కూడా ఉంచుకుంటాం. న్యూ ఇయర్కి, పొంగల్కి, దీపావళికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఏమిటి, మనకి ఇష్టమైనవన్నీ సమకూర్చుకోవడం. మనిషి రాత్రి మొవళ్ళు కష్టపడుతూనే ఉన్నాడు. ఆ కష్టపడి కష్టపడినప్పుడు ఏమవుందంటే దాన్ని పొందాలనే ప్రయత్నం చేసి పొందుతాడు. పొందిన తర్వాత ఆ పొందిన దానికి ఏదన్నా హాని జరిగితే, అది మనకు లభించకపోతే మళ్ళీ మనం అనుకున్నట్లుగా దాని మీద కోపం వస్తుంది మనిషి. అది స్వభావం వ్యక్తం అవుతుంది. కనుక దీన్ని సమయం సందర్భం అంటారు. ఆ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మనకు అవి బహిర్గతం అవుతాయి. ఎప్పుడు బహిర్గతం కావు, లోపల ఉంటాయి, దాక్కొని ఉంటాయి, సూక్ష్మరూపంగా ఉంటాయి. ఆ సూక్ష్మరూపంగా ఉన్నవే బయటకు వస్తాయి. అప్పుడు అనుకున్నాం వాడి నిజస్వరూపం బయటపడిందండి, ఆ వ్యక్తి నిజస్వరూపం బయటపడిందా విశ్వరూపమా? నిజస్వరూపం బయటపడింది అంటే విశ్వరూపమే బయటపడింది. ఓ భద్రకాళిలాగా అయిందంటే ఏమిటి అర్థం? అంతకుముందు బాగానే ఉంది సాఫ్ట్గా అన్నారు, అంటే లోపల ఉన్నటువంటిది బహిర్గతం అయింది అన్నారు. ఇలా జీవితాంతం మనం మన ఇష్టాయిష్టాలతో ఇష్టాయిష్టాలతో తర్జన భర్జన పడుతూనే జీవితం గడుపుతూనే ఉన్నాం. మనస్సులో కలత వెలితి ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఇష్టాయిష్టాల వల్ల. మన మనస్సునే మనకు సమాధానం పరచుకోవడం జాత కాదు, ఎవరికో సమాధానం చెప్పాలని పోతాం. మన మనస్సుకే పొద్దున కాసేపు ఒకలాగ ఉంటుంది, ఒక గంట ముందు ఒక రకంగా ఉంది, గంటన్నర తర్వాత మరొక రకంగా ఉంది. మళ్ళీ చక్కగా అదే ఆ మనస్సు చక్కగా ఉంటుంది, మళ్ళీ చక్కగా అనునయించుకుంటుంది అని. ఇంక నిమిషం పోగానే మళ్ళీ ముఖం అంతా మారిపోతుంది, మాటలు మారిపోతాయి, ఇవి ఎంత వ్యవహారమే మారిపోతుంది. ఈ మనసు చేసే ఎటువంటి ఒక నాటకం చూసారా ఎంత జరుగుతుంది ఇదంతా కూడా అన్నారు. కనుక ఇది మనిషి యొక్క వివేకాన్ని కప్పేస్తుంది. ఎందుకు మనిషి తప్పు పనులు చేస్తాడు అంటే మనిషి వివేకం కప్పబడింది నాయన అన్నాడు. వివేకం ఎందుకు కప్పబడుతున్నది? వాడికి ఇష్టాయిష్టాలు అతిగా ప్రతిదానికి ఇష్టాయిష్టాలతోనే తూచి 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 చూస్తూ ఉంటే అవతల వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. తన ఇష్టాలకి తగినట్లుగానే నడవాలి, లేకపోతే ఇంకేం లేదు. ఆ రోజు ఇంకా ఇంట్లో అన్ని కూడా చాలా గందరగోళంగా ఉంటుందన్నమాట. ప్రతి వ్యక్తి తాను అనుకున్నది జరగాలి, తను అనుకున్న దానికి వేరేగా జరగకూడదు, తను అనుకున్నట్లుగా జరిగితేనే తనకు సుఖం అని చెప్పి సాధ్యమైనంత వరకు నియంత్రిస్తుంటాడు అందరినీ. పిల్లలు చిన్నవాడిగా ఉన్నంతసేపు నియంత్రిస్తాడు, వాడికి 16-17 రాగానే వాడు ఇట్లా చూస్తాడు, అంతకుముందే నాన్న ఇట్లనేవాడు, ఇప్పుడు ఇట్లా చూస్తాడు నాన్నది సరే అని చెప్పి ఓర్చుకుంటాడు. తర్వాత ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా సూటిగా చూస్తాడు. అప్పుడు ఈయన ఏమిట్రా అట్లా చూస్తావు అంటే, ఇప్పుడు వాడు ఎదిగిపోయినాడు. ఆ ఇష్టాయిష్టాలకు ఆయనకు అనుకున్నట్లుగా వీడు నడవడు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఇష్టాయిష్టాలు పెరిగినాయి. అందువల్ల ఈ వ్యక్తి కొడుకు కూతురు కానీ కొంచెం విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తికి కోపం వస్తున్నది. చూసారా? అందుకని మన ఇష్టాయిష్టాల ప్రకారం ప్రపంచం నడవాలి, మన కుటుంబ వాళ్ళు అంతా నడవాలి అని కోరుకోవడం అంతకంటే మూర్ఖత మరొకటి లేదు. నీ ఇష్టాలు ఇష్టాలు నీకు ఎలా ఉన్నాయో అవతల వ్యక్తికి ఇష్టాయిష్టాలు ఉంటాయి, అది గుర్తుంచుకో ఎప్పుడైనా సరే. మన ఇష్టాయిష్టాలే ప్రధానం అనుకుంటాం మనం. మన ఇష్టాయిష్టాలు మనకెంత ప్రధానమో అవతలి వ్యక్తికి కూడా అంతే ప్రధానం కదా. భర్త అంటాడు నువ్వు ఇదే కొనుక్కో, ఈ శారీయే కొనుక్కో, ఇట్లాగే తీసుకో, ఇలాగే. ఆవిడకేమో వేరే రుచి, ఇది కాదు నేను ఏదే తీసుకుంటానంటుంది, అదొద్దు ఇదే అని. అంటే ఏమిటి అంటే ఆవిడ ఇష్టాయిష్టాలతో తనకు పని లేదు, తన ఇష్టమైనదే తెచ్చుకోవాలి. ఆమె అంతే, ఒక్కొక్కసారి ఆవిడ ఇష్టాయిష్టాలకు తగినట్లుగా ఈయన నడపాలని చూస్తుంది, ఈయనేమో ఈయన ఇష్టాయిష్టాలకు తగినట్లుగా ఆమెను నడపాలని చూస్తూ ఉంటాడు. ఇట్లా వ్యక్తి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉన్నప్పుడు ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణ వల్ల కోపం తాపం అన్నీ వచ్చేసి మనిషిలో వివేకం కోల్పోయి తన కోపాన్ని వ్యక్తం చేస్తాడు. మాటల ద్వారా, కోపం ద్వారా, చేతల ద్వారా వ్యక్తం చేసినప్పుడు బుద్ధి వివేకం పోతుంది మనిషికి. అప్పుడేమవుతుంది, అతని మనస్సే అతనికి శత్రువు అయిపోతుంది. కనుక నా మనసే నాకు శత్రువు, నా మనసే నాకు మిత్రుడు కూడా. కనుక మనం అవతలి వాళ్ళ యొక్క స్వేచ్ఛని హరించకూడదు. మనకెంతవరకు ఉన్నదనే మనం చూసుకోవాలి, కానీ అవతల వాళ్ళ యొక్క కానీ అంతవరకు ఆలోచించం కదా మనం ఫస్ట్. వాళ్ళ క్షేమం కోసం అన్నట్లుగానే మనం అన్ని మంచిది మంచిదని చెప్పి వాళ్ళ కోసం చెప్తూ ఉంటాం. అంటే మన ఇష్టాప్రకారంగా జరగాలి అవతల వాళ్ళు కూడా అని ఆశించడం చాలా తేలిక, నడవకపోవడం కూడా చాలా సహజం. మన ఇష్టాయిష్టాల ప్రకారంగా అవతల వాళ్ళు ప్రవర్తించాలని కోరుకోవడం చాలా సహజం, కోరుకుంటాం. కానీ దాని ప్రకారంగా వాళ్ళు నడవకపోవడం చాలా సహజం. అది ఎంత సహజమో వాళ్ళు వినకపోవడం కూడా అంత సహజం. ఎందుకనండి అంటే అందుకే. ఎందుకనండి ఏమి లేదు, అది అంతే ప్రపంచం తీరు. కనుక ఈ వివేకాన్ని ఎట్లా కప్పేస్తుంది మనిషిని అన్నప్పుడు ఉదాహరణ చెప్పారు కృష్ణ పరమాత్మ. ఎలాగైతే నిప్పుని నివురు కప్పుతుంది, బూడిద కప్పేస్తుంది, కప్పేసేసి ఆ నిప్పు యొక్క ప్రకాశాన్ని తెలియకుండా చేస్తుంది. నిప్పు ఉన్నా కూడా చీకటిమయంగానే కనపడుతుంది. అందుకని ఆ ప్రకాశాన్ని తెలియకుండా చేస్తుంది ఈ బూడిద అనేటువంటిది. ధూమేన పొగ అన్నారు. చూసారా, మనకు కూడా పొగ ఉంటే నిప్పు తెలియదు. బాగా పొగ ఉన్నదనుకోండి, ఇప్పుడు మంచు పడితే సూర్యుడు తెలియదు మనకు. పొగ దాకా నిప్పు దాకా ఎందుకు, సూర్యుడు కూడా నిప్పు లాంటి వాడే కదా. ఈ చలికాలం చూడండి, పొగ పడుతుంది, మంచు పడుతుంటుంది, ఆ మంచు పొగల మంచు పొగ అంటారు. అందుకే దాన్ని మంచుని ఏమంటారు, పొగ అంటారు. ఈ రోజు కూడా ఉంది చూసారా, కొంచెం పొద్దున్నే ఇక్కడ తక్కువ మనకు మద్రాసులో, ఆంధ్ర వెళితే బాగా కనపడుతుంది, మంచు పొగ అంటారు. సూర్యుడు వచ్చేసాడు, ఉదయం అయింది కానీ ఆయన కనపడ్డు, మనకు చీకటిగానే ఉంటుంది, ప్రకాశం లేదు. అదేవిధంగా మన వివేకం అనేది కూడా మన యొక్క బుద్ధి అనేటటువంటి ప్రకాశాన్ని తెలియకుండా చేసి వివేకాన్ని పోగొడుతుంది. ఏమిటది? ఈ యొక్క కామం అనేటువంటి పొగ. ఏ కామం? అన్ని శుభకామాలన్నీ కాదు, మంచివి కోరికలు అవేమి నష్టం చేకూర్చవు. రజోగుణంతో కూడినటువంటి కామములు, అత్యాశతో కూడినటువంటి, అన్యాయంతో కూడినటువంటి, అధర్మమైనటువంటి ఈ కోరికలు ఉన్నాయి చూసారా. అది నీ సొమ్మును నువ్వు ఆశపడటంలో తప్పు లేదు. పరుల సొమ్మును ఆశపడ్డావు అనుకో, ఆ ఆశ అనేది కోరికే కదా, అది నీది కాదు కదా. అది నువ్వు ఆశపడ్డావు అంటే ఏమిటది? అవిరుద్ధ ధర్మ విరుద్ధ కామ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏమంటాడు తెలుసా ఒక శ్లోకంలో? ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. హే అర్జున, మనుషులలో ఉన్న కామం కూడా నేనే అన్నాడు ఆయన. అప్పుడు అనగానే మనకి ఇంకా ఆహా, మనలో ఉన్న కామం కూడా ఆయనే కాబట్టి, మనకి ఏ కోరికలు వచ్చినా కూడా ఆయనే కాబట్టి పర్వాలేదు అనుకుంటాం మనం. ఆయన ఏమన్నాడు జాగ్రత్తగా? ధర్మ అవిరుద్ధ కామ అహమస్మి భరతర్షభ. ధర్మ విరుద్ధం కానటి కామం ఏదైతే ఉన్నదో మనుషులలో, అది మాత్రమే నేను, కానీ అధర్మమైన కామం నేను కాదురా అర్జున అన్నాడు. ఆయన చాలా తెలియగలవాడే కదా కృష్ణ పరమాత్మ. టాక్టిక్స్ మనం ఎప్పుడు ఉపయోగించుకోవాలని చూస్తాం దేవుణ్ణి. ధర్మ అవిరుద్ధ కామోస్మి భరతర్షభ అన్నారు. కనుక ఇప్పుడు మనలో ఉన్నటువంటి కామం ధర్మంతో కూడి ఉంటే అది ఎవరు తెలుసా చెప్పండి? భగవంతుడే. భగవద్గీత చదవాలని అనుకుంటున్నాను, అది ఒక కోరికే. ఇది ధర్మ విరుద్ధమా, ధర్మానికి సంబంధించి చేరి ఉన్నదా? ధర్మంతో కూడినటువంటిది. అప్పుడు ఈ కోరిక ఎవరు? భగవత్ స్వరూపం. చూసారా? అలా ఏ కోరికలైనా సరే మీరు అధర్మం కాకుండా ధర్మంగా ఉంటే అది భగవత్ స్వరూపమే అనుకోండి, తప్పు లేదు. ఏ కోరికైనా సరే ప్రకృతి సహజంగా, ఇప్పుడు ఆకలి అవుతున్నది, తినాలని కోరుకున్నది, ధర్మ విరుద్ధమా ధర్మ సంబంధమైనటువంటిది? అది ధర్మబద్ధమైనటువంటిది, అది తప్పు లేదు. కనుక ఆకలి అవ్వడం కూడా భగవత్ స్వరూపమే. చూసారా? ప్రతిదీ అంతే. స్వాభావికంగా మనకు కలిగేటటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పు కాదు, కానీ అతిగా నువ్వు అత్యాశతో అవి ధర్మ విరుద్ధంగా చేస్తే అది నీకు హాని, కుటుంబానికి హాని, సమాజానికి హాని, అది భగవత్ స్వరూపం కాదు. ఇంకొకటి ఏంటంటే, ధర్మ విరుద్ధం కాకపోతే ఆ కామంలో మనకు ఎటువంటి ఆందోళన ఉండదు, యాంగ్జైటీ ఉండదు ధర్మ విరుద్ధం కాకపోతే. అదే ధర్మ విరుద్ధమైతే మనలో ఒక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆందోళన అన్నీ వస్తాయి. చూడండి, ఒక్కటే గుర్తు, మన కోరికలు గనక ధర్మబద్ధంగా ఉంటే ఆందోళన, ఒత్తిడి, కోపతాపాలు ఉండవు. అది ధర్మ విరుద్ధమైనప్పుడే ఆందోళన, ఒత్తిడి, భయం, దిగులు, చింత అన్నీ వస్తాయి. ఇదొక్కటే మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకని భగవంతుని ఏం ప్రార్థించాలి తెలుసా? నాకు ధర్మానికి అనుగుణంగా ఉన్న కోరికలనే ఇవ్వు నాయన, ధర్మ విరుద్ధంగా ఉండే కోరికలు నాకు ఇవ్వవాకు, నన్ను రక్షించు అని భగవంతుని ప్రార్థించాలి. అది చెయ్యాలి. అందులోనే మనకు శాంతి, సుఖం అన్నీ వస్తాయి. కనుక ఈ నిప్పుని కప్పేసిన పొగలాగా ఈ యొక్క కామం, అంటే చెడు కోరికలు, అత్యాశతో కూడిన కోరికలు, పరిమితి లేనటువంటి కోరికలు. ఒక లడ్డు తినచ్చు, లడ్డు బాగుంది, ఇంకోటి వేయండి, ఇంకా బాగుంది, ఇంకొకటి వేయండి. ఆల్రెడీ డాక్టర్ చెప్పారు షుగర్ ఉంది, నువ్వు తినద్దు అని. అయినా ఓర్చుకోలేనండి, టెంప్ట్ అయిపోతానండి అని అన్నావు అనుకోండి, సరే ఒకటి తింటావు, రెండు తింటావు, నాలుగు ఐదు తిన్నావు అనుకో, ఏమవుతుంది? ధర్మ విరుద్ధం అన్నారు. నీ ఆరోగ్యానికి విరుద్ధం, శాస్త్రానికి విరుద్ధం. మితాహారం అని చెప్పబడింది, నువ్వేం చేస్తున్నావు? అమితంగా తింటున్నావు, తర్వాత ఏం చేస్తావు? కష్టపడతావు, షుగర్ ఎక్కువైపోతుంది, షుగర్ రైజ్ అయిపోతుంది, డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి, రకరకాల కష్టాలన్నీ వస్తాయి. నాలిక రెండు పనులు చేస్తుంది, తినే పని, మాట్లాడే పని. కనుక కృష్ణ పరమాత్మ దానికి మనకు ఏం చేయాలో చెప్పబోతున్నారు. అదేవిధంగా అద్దానికి దుమ్ము పడితే ఎట్లాగైతే మన ముఖం కనపడదో, అదేవిధంగా మన మనస్సులో అవినీతికరమైనటువంటి అన్యాయమైనటువంటి కోరికలు గనక వస్తే అవి కూడా మన వివేకాన్ని తప్పివేస్తాయి, మన బుద్ధిని పనిచేయకుండా చేస్తాయి. ఎలాగే రెండో మూడో ఉదాహరణ చెప్పారు, ఎలాగైతే శిశువు అమ్మ గర్భంలో ఉండి ఆ గర్భస్థితు తల్లి గర్భం చేత కప్పబడిపోయి ఉంటుంది, మావి చేత కప్పబడి ఉంటుంది, ఉండడం వల్ల ఏమైంది, ఆ యొక్క స్వతంత్రతను కోల్పోయింది శిశువు, కదలలేదు మెదలలేదు, బంధం అయిపోయింది. కనుక మన కోరికలు కూడా మనల్ని బంధిస్తాయి. ప్రేమ పేరుతో మనం కామాన్ని పెంచుకొని కోరికలను పెంచుకొని అన్నీ కావాలి నాకే కావాలని చెప్పి ప్రతి రాత్రి మొబళ్ళు మనసు కోరుకుంటూ ఉంటే మన స్వేచ్ఛ బంధింపబడుతుంది, మన సుఖం శాంతి అన్నీ కూడా మనకు కనుమరుగైపోతాయి. కనుక ఏం చేయాలి అప్పుడు అంటే ఎలాగండి జయించడం అని అన్నారు. తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. క్రిందటిసారి మనం చూస్తాం వీళ్ళకి శత్రువులు, ఎవరు శత్రువు అంటే కామమే శత్రువు, కామక్రోధాలు శత్రువు అని తెలుసుకున్నాం. ఎలా శత్రువు అంటే వివేక జ్ఞానాన్ని పోగొడుతుంది గనక శత్రువు అని తెలుసుకున్నాం. ఈ శత్రువు యొక్క పక్షాలు ఏమిటి, వాళ్ళకి ఎవరెవరు సహాయం చేస్తున్నారు అని అంటే ఈ రాగద్వేషాలే అన్నారు. కామక్రోధం అందరితో ఆగకుండా రాగద్వేషాలు ఆ మనిషిని నడిపిస్తూ ఉంటాయి. అవి కోరుకో కోరుక ఇష్టపడు ఇష్టపడు అంటుంది. అలా రాగద్వేషాలు అనేవి వాటిని పోషిస్తున్నాయి అన్నమాట కామక్రోధాలను. నా ఇష్టాయిష్టాలు, అది నా ఇష్టం అంటుంటారు చూసారా మన పిల్లలు కూడా, నా ఇష్టం అది నా ఇష్టం నాకు ఇష్టం లేదు అని అంటుంటారు. చాలా తేలిగ్గా నేస్తుంటారు, అనడంలో కూడా చాలా దర్పం దాంభికం అంతా కనపడుతుంది, అది నా ఇష్టం, ఆ తల ఆడించడంలోనే తెలిసిపోతుంది, అంత స్వతంత్రం ఉంది నాకు నా ఇష్టం అనేటప్పటికి అదొక ప్రివిలేజ్గా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం మనం, అదొక గర్వంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. అది నేను ఇష్టపడతాను, అది నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి, నా ఇష్టమైనట్లుగా చేసుకుంటాను, నీకేం హక్కు లేదు అని మాట్లాడుతుంటారు చూసారా. అంటే ఏమైందంటే ముదిరిపోయిందని అర్థం, బాగా ముదిరింది, తల దాకా ఎక్కింది, బుద్ధి పనిచేయకుండా చేస్తున్నది అని అర్థం. అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ రాగద్వేషాలు ఆ కామక్రోధాల యొక్క పక్షంలో చేరతాయి అన్నమాట. ఇష్టపడు ఇష్టపడు, ద్వేషించు ద్వేషించు అని చెప్తూ ఉంటుంది అన్నమాట. ఇష్టాయిష్టాలు వచ్చి ఈ కామక్రోధాలని బాగా, కామమే క్రోధం క్రోధమే కామం, ఈ రెండు కూడా చెప్పాను కదా. నవ్వుతూ ఉండేవాడేమో ఏమి హీరోలాగా ఉంటుంది కామం, విలన్లాగా ఉంటుంది క్రోధం, అంతే తేడా. ఒకే వ్యక్తి రెండు వేషాలు, ఒకే వ్యక్తి రెండు వేషాలు వేస్తున్నాడు, డబుల్ యాక్షన్, డబుల్ యాక్షన్ ఉందా, డబుల్ యాక్షన్ వేసేటప్పుడు అదే వ్యక్తి వేషం మార్చుకొని వచ్చేస్తాడు. మంచి హీరోగా ఉన్నప్పుడేమో మంచి డ్రెస్ వేసి ఎంత వేసుకుంటాడో సాఫ్ట్గా ఉంటాడు, అదే వ్యక్తి డబుల్ యాక్షన్లో విలన్గా వేషం వేసేటప్పుడు ఆ మీసాలు అవన్నీ మారిపోతుంది, హెయిర్ కట్టే మారిపోతుంది, అంత డిఫరెంట్గా ఉంటాడు, మాట్లాడే తీరే వేరుగా ఉంటుంది. అదేవిధంగా మన మనస్సే రాగంగా ఉన్నప్పుడు అది హీరోలాగనమాట, ద్వేషంగా ఉన్నప్పుడు విలన్లాగా ప్రవర్తిస్తుంది. అది అవతల వాళ్ళకి ఇంక ఉంటుంది కష్టం. ప్రతి మనిషిలోనూ ఉన్నాయి, ఒక వ్యక్తికని కాదు, అందరికీ ఉంటాయి రాగద్వేషాలు. కానీ వాటిని జయించడం ఎలా అనేది తెలుసుకోవాలి మనం. వాళ్ళ పక్ష అంటే వాళ్ళతో చేరిన వాళ్ళు ఎవరు అని తెలిసింది మనకు. వీ ఎక్కడ ఉంటున్నాయి అసలు, వీటికి ఆశ్రయం ఏమిటి, వీటిని ఎలా జయించాలి, ఏదైనా మార్గం ఉందా, నా బుద్ధిని వివేకాన్ని పోగొడుతున్నాయి కదా, నాలో అశాంతిని రేగిస్తున్నాయి కదా, ఏం చెయ్యాలి అంటే చెప్తాను విను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు క్రిందటి వారం చూశాం, తథా తేన ఇదం ఆవృతం, ఈ విధంగా ఏ విధంగా అయితే మనిషి యొక్క వివేకము ఈ కామక్రోధాల చేత కప్పబడుతున్నదో, అంటే ఈ ఉదాహరణలలాగా అగ్ని చేత నిప్పు చేత అంటే పొగ చేత నిప్పు, దుమ్ము చేత అద్దం, అదేవిధంగా గర్భం అనే శిశువు తల్లి యొక్క గర్భంలో మావి చేత కప్పబడుతున్నాడు, మనిషి యొక్క వివేకం కూడా ఈ కామం అనే దానితో కప్పబడుతున్నది. ఏ కామం, ధర్మ విరుద్ధ కామం. తర్వాత శ్లోకం చదువుతాం. ఇప్పుడు కథం శత్రు జయ, ఈ శత్రువుని ఎలా జయించాలి? కథం శత్రు జయ, అది తెలుసుకునే ముందు ఈ శత్రువు ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి కదా. ముందు శత్రువుని జయించాలంటే శత్రువు ఎక్కడున్నాడో తెలుసుకోవాలిగా. స్థావరం తెలియకుండా వాళ్ళు ఎట్లా జయిస్తాం పోయి? అర్థమైందా? ఆ స్థావరం ఎక్కడ అంటే చెప్తున్నారు 39వ శ్లోకంలో చదువుతాం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణాం కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ఈ విధంగా జ్ఞానము ఆవరింపబడుతున్నది, వివేక జ్ఞానం ఆవరింపబడుతుంది అని చెప్పి ఇప్పుడు ఆవృతం ఏతేన జ్ఞానం, జ్ఞానం ఏతేన ఆవృతం, ఏతేన అంటే ఈ కామము చేత, ఈ కామము చేత జ్ఞానం ఆవృతం. జ్ఞానం అంటే విచక్షణ జ్ఞానం, విచక్షణ జ్ఞానం ఆవృతం. విచక్షణ అంటే వివేక జ్ఞానం. ఇంగ్లీష్ లో చెప్పాలంటే కామన్ సెన్స్ అంటారు చూసారా. ఇంకా తెలుగులో చెప్పాలంటే ఇంగిత జ్ఞానం అంటారు. ఆ ఇంగితం అంటే ఏమిటో తెలియదు అంటుంటాం, ఇంగిత జ్ఞానం అన్నారు. వివేచన ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అంటే మినిమం జ్ఞానం కూడా లేదురా వీడికి అన్నాడు. కామన్ సెన్స్ కూడా లేదురా అంటే కామన్ అంటే ఏమిటి? సాధారణంగా ఉండవలసిన బుద్ధి, అది కూడా లేదా నీకు అంటుంటారు చూసారా. చిన్న విషయం అండి, కామన్ సెన్స్ అండి అంటుంటారు, అవునా? అట్లా అనమాట. అది ఏతేన ఈ కామం వల్ల జ్ఞానం ఆవృతం, విచక్షణ జ్ఞానం కప్పివేయబడింది. ఆవృతం అంటే కప్పివేయబడటం, అంటే దాన్ని పని చెయ్యకుండా చేయడమే ఆవృతం అని అర్థం. ఆవృతం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే జ్ఞానినః నిత్యవైరిణః, ఈ కామక్రోధాలు జ్ఞానినః అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో భగవత్ చింతన భగవద్ ధ్యానంలో ఉంటూ భగవంతుణ్ణి తెలుసుకోవాలి, సన్మార్గంలో వెళ్ళాలి అని పయనించాలి అనుకున్న వ్యక్తికి, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అనుకున్న వ్యక్తికి వాళ్ళకి మాత్రం ఇవి శత్రువులు అన్నారు. మూర్ఖులకు శత్రువు కాదు, జ్ఞానులకు మాత్రమే. జ్ఞాని అంటే ఇక్కడ జ్ఞాన మార్గంలో నడవాలనుకుంటున్నటువంటి వ్యక్తికి అని అర్థం. భగవంతుడు చింతన చేస్తూ ఉంటాడు, దేవాలయానికి వెళుతూ ఉంటాడు, వాళ్ళకి చెప్పబడుతున్నది ఇది. మామూలు వ్యక్తులు నాస్తికులు ఉంటారు, భగవత్ చింతన లేదు, రిలీజియన్ లేదు వాళ్ళకి, భగవంతుడు లేడు, భగవత్ పూజ లేదు, వాళ్ళకేం చెప్పడంలా మనం. వాళ్ళు వినను కూడా వినరు చెప్పినా కూడా. ఇప్పుడు ఇది చెప్పేది ఎవరికంటే ఏదో భగవత్ చింతన చేస్తూ, భగవద్ ధ్యానం చేస్తూ, భగవద్ ఆరాధన చేస్తూ, భగవంతుడి కోసమే వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళకి శత్రువు ఎవరు? ఈ రాగద్వేషాలతో కూడినటువంటి కామక్రోధాలు శత్రువులు అన్నారు. వైరిణ నిత్య వైరిణ, నిత్యం అంటే ఏంటి? ఎల్లప్పుడూ శత్రువులే. అప్పుడప్పుడు వస్తుందండి నాకు ఏమిటి కోపం, ఎప్పుడెప్పుడు వస్తుంది? పౌర్ణమికి పౌర్ణమికి వస్తుంది. కొంతమందికి లెక్కలన్నీ కూడా ఉన్నాయి. నాకు పౌర్ణమి పౌర్ణమికి మూడు మారిపోతుందండి, అమావాస్యకి అమావాస్యకి అని అన్నారు. అమావాస్య పౌర్ణమి కాదు, నీ బుద్ధి నువ్వు అట్లా తయారు చేసుకున్నావు, అట్లా ఏం లెక్కలేదు, ఇలా లెక్కలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ మాసాలు వచ్చినాయంటే నాకు కొంచెం ఇదిగా ఉంటుందండి, ఆ మంత్స్ అదొక సెంటిమెంట్ వేరే, ఆ డేట్స్ కూడా కొంతమందికి అదొక సెంటిమెంట్, 9వ నెంబర్, 8వ నెంబర్, ఈ నెంబర్లు కూడా సెంటిమెంట్. చాలా పట్టుకొని పీకుతుంటుంది వాళ్ళ మనస్సుకు లోపల. స్పెల్లింగ్లో కూడా స్పెల్లింగ్ కరెక్ట్గా అట్లాగే రాయకపోతే వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, నా స్పెల్లింగ్ కూడా తెలియదా నీకు అంటుంటారు. ఫీల్ అవుతాను చూడండి, మన పేరు ఎవరన్నా స్పెల్లింగ్ తప్పు రాశారనుకోండి, చూడండి ఎట్లా ఉంటుందో, అంత అభిమానం ఉంటుంది. అదొక సెంటిమెంట్. అట్లా మనిషికి ఇష్టాయిష్టాలు అన్నమాట అతిగా ఉంటాయి. కనుక జ్ఞానిన నిత్య వైరిన, ఎల్లప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వస్తుందండి కోపం, అప్పుడప్పుడు నాకు అది కావాలి ఇది కావాలనిపిస్తుంది, అప్పుడప్పుడు కాదు అది ఎప్పుడు నీ శత్రువే నిత్య వైరిన అని తెలుసుకో అంటున్నారు. కనుక కామరూపేణ కౌంతేయ, కామరూపంగా అంటే ఈ జ్ఞానికి కామరూపేణ అంటే ఆశారూపంగా, ఆశ ఆశ రూపంలో వస్తుందట ఈ కామం. కామం అనేది మనకు కరెక్ట్ గా తెలియదు మనకు. ఏమండి ఇది ఎలా తెలుసుకోవాలి అసలు, కామం కామం అంటారు ఏమిటన్నారు. ఏమి లేదు నాయన, ఆశ ఉన్నది కదా నీకు. పోయిన వారం చెప్పాను కదా, 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు కావాలని ఆశ, 1000 రూపాయలు ఉంటే 10,000 కావాలని ఆశ, 10,000 ఉంటే 1,00,000 కావాలని ఆశ, ఆశ అన్నమాట. ఇంకా ఇంకా కావాలని ఆశ, ఇది ఆశ అండి. ఇక్కడ కామరూపేణ ఆశారూపేణ దుష్పూరేణ అనలేన చ, ఇది ఎలాంటిదంటే ఈ కామం అనేటువంటిది. పోయిన వారం ఉదాహరణ చెప్పాను కదా, నెయ్యి పోస్తూ ఉంటే ఆ నిప్పు పైకి వస్తూ ఉంటుందని చెప్పానా. దుష్పూరేణ అనలేన, ఈ దుష్పూరణం అంటే ఏమిటి, దాన్ని పూరించలేము, దాన్ని తృప్తిపరచలేము. ఏ వ్యక్తిని కూడా మీరు తృప్తిపరచలేరు అస్సలు. ఏదన్నా ఇచ్చి అది ఇచ్చి ఇచ్చి మనం అంటుంటాం కదా, వాడికి ఎంత ఇచ్చినా తృప్తి లేదండి, ఎంత చేసినా తృప్తి లేదండి అంటుంటాం. ఎంత చేసినా కూడా మనిషికి తృప్తి అనేది రావడం ఇంపాసిబుల్. దుష్పూరణం అంటారు దాన్ని. పూరణం అంటే నిండింపజేయడం, నింపడం. ఈ కామం అనేదాన్ని నువ్వు నింపలేవు దాన్ని. దుష్పూరణం అన్నారు, దుఃఖేన పూరణం దుష్పూరణం. దాన్ని పూర్తి చేసి ఆనందంగా ఈజీ చీరలు పడుకుందా, ఆహా నా కోరికలన్నీ తీరిపోయినాయి హాయిగా ఉన్నాను అని అడగండి ఎవరినన్నా, ఒక్క మనిషన్నా. అన్ని తీరినాయండి, నేను అనుకున్నవన్నీ తీర్చేశాడు భగవంతుడు, కానీ ఒక్క కోరిక మిగిల్చాడు అంటాడు, అంటూనే ఉంటాడు. బట్ అంటుంటాడు, ఇంగ్లీష్లోనే బట్ అంటారు. కానీ ఒక్కటి ఉన్న మిగిలిందండి, ఇంకా కొసలు కొంచెం ఉన్నదన్నాడు. అది అందుకని దుష్పూరేణ అన్నారు. ఎటువంటి దుష్పూరణం అంటే అనలేనచ, ఎలాగైతే అనల అంటే నిప్పు అని చెప్పాను కదా అగ్ని, అది నెయ్యి పోస్తూ ఉంటే ఇంకా ఇంకా తీసుకురా ఆ పైకి వస్తుంది, నాలిక తాపుతుంది చూసారా. నిప్పు నాలికలు రెండు కాళి కాళి కరాళి మనోజవాచ, ఆ నిప్పు అనేది ఇంకా తీసుకురా ఇంకా తీసుకురా అంటున్నట్టుగానే మనం ఇచ్చే కొద్దీ కూడా అమ్మా నాన్న మనకేదో ఆశ ఇచ్చారనుకోండి, పెద్దవాడికి ఎక్కువ ఇచ్చారు నాకు ఇవ్వలేదు, వాడికి కొంచెం ఎక్కువ ఇచ్చావు నాన్న. ఆడపిల్లలు కూడా అమ్మ సొమ్మంతా కూడా వాళ్ళకి ఇచ్చింది నాకు ఇవ్వలేదు, ఆశ కదా ఇది. ఇదేమిటంటారు దుష్పూరేణ అనలేన చే అన్నారు. తృప్తి లేని అగ్ని ఎట్లాగో వీళ్ళ కామం కూడా అలాగే నాయన. మనిషికి ఆధ్యాత్మిక మార్గంగా వెళ్ళాలనుకున్న వాడికి ఆశలు ఉండకూడదు. అపరిమితమైనటువంటి అధార్మికమైనటువంటి ఆశలు ఉండకూడదు, ఆశను తగ్గించుకో. ఆశ ఎంత తగ్గితే అంత శాంతి. మనకి ఏం కావాలో భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు, ఆ ఇచ్చే దాంతో తృప్తి పడుతూ ఆనందంగా ఆహా ఎంత చేశాడు. అందుకే మనం ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను మొన్న ఇంగ్లీష్ పేపర్లు అనుకుంటా, ఇచ్చిన దానితో ఆనందంగా థ్యాంక్స్ చెప్తూ ఉండు అందరికీ. అమ్మా నాన్నకి థ్యాంక్స్ చెప్పు, దేవుడికి థ్యాంక్స్ చెప్పు, ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పు, గురువు గారికి థ్యాంక్స్ చెప్తూనే ఉండు. గ్రేట్ఫుల్, బీ గ్రేట్ఫుల్ అని చెప్పి మంచి ఆర్టికల్ అది. మనకి ఎవరెవరు ఏం చేశారో గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ గ్రేట్ఫుల్గా మనసులో చెప్పుకుంటూనే ఉండాలి 10-10 సార్లు ప్రతి వాళ్ళకి. ఎంతమంది మనకు సహాయం చేస్తుంటే మనం పొద్దున్నే సాయంత్రం దాకా హాయిగా ఉంటున్నాం. వాళ్ళందరిని తలుచుకొని వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూనే ఉండు, ధన్యవాదాలు చెప్తూ ఉంటే నీకు ఎంత ఆనందంగానే ఉంటుంది, థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్తూ ఉండు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, మనకు తృప్తి వస్తుంది. లేకపోతే దుష్పూరణమై కూర్చుంటాం మనం కూడా, ఎంత ఇచ్చినా సరే ఎంత చేసినా సరే అందులో లోటుని పాటలే చూస్తూ ఉంటాం, ఇది లేదు అది లేదు అట్లా చేసావు ఇట్లా చేసావు అంటూ ఉంటాం. మనసుకి శాంతి ఉండదు, పోట్లాడుకుంటారు కొట్టుకుంటారు కూడా పైగా, ఎంత కష్టం మనిషి. అప్పుడు మనసు చెదిరిపోతుంది, ఆ చెదిరిపోయిన మనసు ఏమవుతుంది, ఆనందం లేకుండా. ధనమంతా ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కానీ ఇంట్లో మనుషులు ఉంటారు కానీ ప్రేమ ఉండదు. చూడండి ఇప్పుడున్న ఇళ్లల్లో ఎంతెంత ధనం, ఎంత సౌకర్యం, ఎన్ని సౌకర్యాలున్నాయి ఇళ్లలో ఇప్పుడు, ఒక్కటి లేదండి. ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, శాంతి ఇవి లేవు. వెనకటి రోజుల్లో భవంతులు లేవు, ధనధాన్యాలు లేవు, ఏమీ లేవు, వాళ్ళకి అధికమైనటువంటి సంపదలు లేవు, బంగారము లేదు, ఇన్ని రకాల వస్త్రాలు కట్టుకునేవాళ్ళు కాదు, ఇంత భోగాలు లేవు. కానీ ప్రేమ, ఆప్యాయత, నోరు తెరిస్తే మాట, మంచి మాట. ఇద్దరు వ్యక్తులు వస్తే భోజనం పెట్టేవాళ్ళు వెంటనే, ఎక్స్ట్రా వండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే కడుక్కొని మధ్యాహ్నం కడుక్కొని చెన్నీ పెట్టేస్తాం పాత్రలు. ఆ రోజుల్లో వంట చేస్తే ఇంకా ఇద్దరు రావాలి, ఎదురు చూసినట్టుగా ఏదో వచ్చారు తరన్నట్లుగానే వండి పెట్టేవాళ్ళు. ప్రతిదీ అంతే, ఎవరికోసం కొని పెట్టడం, వాళ్ళకి ఇవ్వడం కోసం, దానం చేయడం కోసం, ఆలోచనే ఉండేది వాళ్ళకి. హాయిగా నిద్రపోయేవాళ్ళు, హాయిగా శాంతిగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. అదంతా కూడా న్యూక్లియస్ ఫ్యామిలీ కాదు, ఉమ్మడి కుటుంబాలు. అవన్నీ ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవాళ్ళు. దీపావళికి డ్రెస్ కొంటే అందరికి పని వాళ్ళ దగ్గర నుంచి అందరికి కొని ముందు అందరికి ఇచ్చేవాళ్ళు. అట్లా ఇప్పుడే ఉందంటే చిన్న బొజ్జకు శ్రీరామ రక్ష అన్నారు. నేను మా అబ్బాయి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఎంతకంటే ఇద్దరు కూడా వద్దు. అట్లా కుటుంబాలు పరిమితం అయిపోయేటప్పటికీ మనసు కూడా సంకుచితం అయిపోతుంది. అలా అవ్వగా అవ్వగా ఏమవుతుందంటే మనిషి ఒక స్వార్థం పెరిగిపోయి శాంతి లేక, ఎవరు తన లోపల ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి ఆ ఒత్తిడిని, మానసిక ఒత్తిడి ఏదైనా వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కూడా మనిషి ఉండడు, పంచుకోవడానికి కూడా ఎవరు లేకపోతే ఆ భారం అంతా ఎక్కువైపోయేటప్పటికీ డిప్రెషన్ వస్తున్నది ఇప్పుడు మనుషులకి. ఈ రోగాలు లేవండి ఆ రోజుల్లో, హాయిగా ఉండేవాళ్ళు. ఏం సుఖాలు ఉన్నాయి వాళ్ళందరికీ పాపం, ఎంత ఉన్నది. కానీ ఒక అవతలి వ్యక్తి మాట, ఆదరణ వాళ్ళందరికీ ఉండేది. అలాంటిది కావాలి మనకు. కానీ నేను ఎంత ఉన్నది, నాకు ఎంత తింటున్నాను అనేది కాదు అర్థం. మనకి ఏమున్నదని కాదు ముఖ్యం, ఎలా ఉన్నాము అనేది ముఖ్యం. మనకి ఎంత ఆస్తి ఉన్నదనేది కాదు ముఖ్యం, మనం ఎలా ఉంటున్నాము, ఎంత శాంతిగా ఉంటున్నాము, ఎంత ప్రేమతో అందరితో కలిసిమెలిసి ఉండగలిగేటటువంటి మనస్తత్వం కావాలి. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబం ఉంటుందో అప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండే తత్వం పెరుగుతుంది సహజంగానే చిన్న వయసు నుంచే. ఇప్పుడు ఇంట్లో భార్య భర్త ఒకే అబ్బాయి అమ్మాయి ఉండేటప్పటికీ, ఒకే అబ్బాయి, ఇంకా వాడికి ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా తట్టుకోలేడు అసలు. ఎందుకంటే గారాభంగా పెరిగి 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 ఎవరన్నా వస్తే మూడో వ్యక్తి ఇంకా తట్టుకోలేడనమాట. అట్లా అయిపోతున్నది ఈ రోజుల్లో. ప్రేమను కనుక ఎవరికి చూపించినా, మాట్లాడినా తట్టుకోలేరు, వెంటనే డిస్టర్బ్ అయిపోతారు. కారణం ఏంటో చూస్తారా, ఒంటరిగా పెరిగి పెరిగి తనే లోకం అనుకుంటూ పెరిగాడు. కానీ మనుషులందరూ కావాలి అన్న ప్రేమ లేదు ఇప్పుడు అసలు. తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ లేదు, తగ్గిపోయిందండి. అందుకని మనిషి బాధపడతాడు చివరికి. ప్రేమ ఆప్యాయతలు ఇచ్చినంత ఆనందం, మనశ్శాంతి మరేది ఇవ్వదు. నీ ధనము ఇవ్వదు, నీ భాగ్యాలు సౌఖ్యాలు కూడా ఇవ్వవు. అది మనం తెలుసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది, చాలా లేట్ అయిపోతుంది. టూ లేట్ ఇట్ ఈస్ టు నో. ఎందుకంటే ఈ యొక్క ధనం, ఈ వ్యామోహాలు, ఈ ప్రపంచము, ఈ సుఖభోగాలు అంత మనల్ని అట్రాక్ట్ చేసేసి అందులో పడేస్తాయి. దుష్పూరేణ అనలేన ఆ ధనంలో. అందుకనే శంకరాచార్య వారు భజగోవిందంలో అర్థమనర్థం ధావయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం. అర్థం ఈ అనేది అనర్థం. ఎంతెంత ధనం ఉంటుందో అంతంత కష్టాలు వస్తాయి నాయన. మాకురు ధన జన యౌవన గర్వం. ఈ ధనాన్ని చూసుకొని, యవ్వనాన్ని చూసుకొని గర్వపడవాకురా. నీ విద్య చూసుకొని గర్వపడవాకు, నీ క్వాలిఫికేషన్ చూసుకొని గర్వపడవాకు, నీ యొక్క పరివారాన్ని చూసుకొని గర్వపడవాకు. ఇవన్నీ కూడా హరతి నిమేష కాల సర్వం. సర్వం ఒక్క నిమిషంలో కరిగిపోతుంది. చూసాం కదా ఫ్లడ్స్, ఫ్లడ్స్ వచ్చినాయి మద్రాసులో. ఒక్క నెలలో అంతా దిమ్మదిరిగిపోయింది మొత్తం జనానికి. ఏమిటబ్బా అనుకున్నాడు, పెద్ద పెద్ద ధనవంతులే తల్ల కిందులు అయిపోయినాయి. బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి అన్నట్లుగా ఎంత కష్టపడ్డారు జనం, తింటానికి లేక కోటీశ్వరులు. కరెక్టే కదా ఆయన చెప్పింది, మరి అరతి నిమేషాత్ అలా వచ్చినే కొట్టుకుపోయింది. సంపాదించిందంత, సంవత్సరాల తరబడి సంపాదించింది ఒక్క గంటలో, గంటలో వచ్చేసినాయండి నీళ్లు, కొట్టుకుపోయినాయి. ఎక్కడికి పోయినాయి? పోయినాయి అంతే, ఎక్కడికో పోయినాయి. కనుక ధనాన్ని చూసుకోవాలనైనా మనిషి ఆదరణ అనేది ఎప్పుడూ నిలిచి ఉంటుంది. నీ కోరికల వెంట నువ్వు పరిగెత్తవాకు, ఇచ్చినట్లుగా అడిగినట్లుగా పరిగెత్తవాకు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. తర్వాత 40వ శ్లోకం. ఇవి వీటికి ఆశ్రయం ఎవరిస్తున్నారు ఈ కామక్రోధాలకి, దాని యొక్క స్వభావం అని చెప్పారు. ఇప్పుడు ఈ కామక్రోధాలు దుష్పూరేణ అనలేనచ ఎలాగైతే నిప్పుకి తృప్తి ఉండదో అగ్నికి ఈ కామానికి కూడా తృప్తి అనేది కలిగించలేము, అది నీ శత్రువు అని తెలుసుకో అన్నారు. అంత పవర్ఫుల్ అది, కామం అనేటువంటిది అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైనది, అది నీ శత్రువు అని తెలుసుకో అన్నాడు. ఎక్కడున్నారు ఈ శత్రువులు అంటే 40వ శ్లోకంలో చెప్తున్నారు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే జ్ఞానమావృత్య దేహినం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకాలని చెప్పాను క్రిందటి వారం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇవి మనిషికి మనస్సు ఇంద్రియాలు బుద్ధి అనే ఉన్నాయి, అక్కడ దాక్కోని ఉన్నాయి అంటున్నారు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్య అధిష్టానం. అస్య అంటే అస్య కామస్య, ఈ కోరిక యొక్క, ఈ ఆశ యొక్క అధిష్టానం అంటే ఆశ్రయం, చోటు. ఎవరిస్తున్నారు వీటికి చోటు అంటే నీ మనస్సే, నీ బుద్ధి, నీ ఇంద్రియాలు, కన్ను ముక్కు చెవులు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి చూసావా, ఈ పంచ జ్ఞానేంద్రియాలే, ఈ మనస్సు బుద్ధి ఈ కామక్రోధాలకి ఆశ్రయం, ఈ కామానికి ఆశ్రయం. కామం అంటే ఇక్కడ ఆశ. ఆశ అనేది మనిషికి ఎలా హానికరం అని అంటే, ఆశ వల్ల మనిషి స్వార్థపరుడవుతాడు, సెల్ఫిష్నెస్, స్వార్థపరత్వం వచ్చేటప్పటికీ అది పెరిగిపోతూ ఉంటుంది. స్వ అర్థం స్వార్థం అంటే తన ప్రయోజనం కోసమే పనిచేయడం స్వార్థం. స్వార్థం స్వార్థం అంటుంటారు, ఏమిటో తెలుసా ఆ పదం? అర్థం అంటే ప్రయోజనం, స్వ అర్థం అంటే తన ప్రయోజనం కోసం మాత్రమే ఎప్పుడైతే మనిషి ఆలోచిస్తాడో అది స్వార్థం. భర్త తన సుఖం కోసమే భార్యను ఉపయోగించుకుంటూ ఉన్నాడనుకోండి, ఏది చేసినా ఏది తెచ్చినా అన్ని తన కోరకే, అది స్వార్థం. అదేవిధంగా భార్య కూడా, పిల్లల తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తుంటారు వాళ్ళ స్వార్థం కోసం, అయితే అది క్షేమం కాదు పిల్లలకి. దానికి వ్యతిరేకమైన పదం ఏమిటి? నిస్వార్థం అంటే నీ సొంత ప్రయోజనం కోసమే చెయ్యకు ఏది కూడా. నిస్వార్థం అంటే స్వార్థం లేకుండా ఉండడం, నీ ప్రయోజనం కోసమే ఆలోచించకు ఎప్పుడు, నీ ప్రయోజనం కోసమే పనులు చేయకు ఎప్పుడు, నీ ప్రయోజనం కోసమే మాట్లాడకు, పరుల ప్రయోజనం కోసం మాట్లాడు, పరుల ప్రయోజనం కోసం ఆలోచించు, పరుల ప్రయోజనం కోసం పని చెయ్యి. అలా చేస్తే నిస్వార్థత అంటారు. అలా నిస్వార్థంగా చేసే వ్యక్తి ఆరోగ్యవంతుడు. నిస్వార్థంగా జీవించే వ్యక్తి ఆయన నిస్వార్థ జీవి అండి అంటారు. తన కోసం ఏది కోరుకునేవాడు కాదు, నిస్వార్థ జీవి అన్నారు. కానీ స్వార్థపరులు ఎక్కువ ఉంటారు ప్రపంచంలో. స్వార్థంతో జీవించేవాళ్ళు 199 మంది, నిస్వార్థపరుడు 101 కూడా ఉంటాడో ఉండడో. కనుక నిస్వార్థంతో ఉండే వ్యక్తి మహాత్ముడు అవుతాడు, స్వార్థంతో ఉండే వ్యక్తి పతనమైపోతాడు, నామరూపాలు లేకుండా పోతాడు. కనుక స్వార్థం అనేటువంటిది మనిషికి శత్రువు. ఈ స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది? తన ప్రయోజనం కోసం అంటే తన ఇంద్రియాలు, తన మనస్సు, బుద్ధి ఆ వైపు పనిచేస్తూ ఉంటాయి. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఇంద్రియాణి అంటే మన కళ్ళు, మన ముక్కు, చెవులు, ఇవన్నీ ఇంద్రియాలు అన్నమాట. దీని సొంతం కోసం పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఏదైనా చూస్తూ ఉంటే ఇది నాకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఏదైనా వింటూ ఉంటే ఇది నాకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఇది సహజంగానే ఉంటుంది. కొంతమందిని అతిగా ఉంటుంది, అది సహజంగా ఉంటుంది, కొంతవరకు పర్వాలే. కానీ అతిగా ఉన్నదనుకోండి, ఆ వ్యక్తి చాలా ప్రాబ్లమాటిక్ పర్సన్ అని అర్థం. వెరీ డిఫికల్ట్. స్వార్థంగా ఉండే వాళ్ళ దగ్గర చాలా చాలా కష్టం. స్వార్థపరులు స్వార్థం పోగొట్టుకోవాలి అంటే శాస్త్రమే మార్గం. అందుకని జ్ఞాని ఇంద్రియాణి మనోబుద్ధి, మనస్సు, మన మనస్సు కూడా, ఇంద్రియములు. ఇంద్రియాణి అంటే ఇంద్రియములు, ఒకటి కాదు రెండు కాదు, ఐదు ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఐదు ఇంద్రియాలు. హాయిగా మెత్తగా ఉన్న చోటు మీద కూర్చుంటాం, సీటు చూసుకొని, ఫ్యాన్ వచ్చే చోట చూసుకొని కూర్చుంటాం, ముందుగా వెళ్ళి కూర్చుంటాం. ఎవరు అవతల వాళ్ళని మనం కనపడకుండా చేశామా అని కూడా ఆలోచించాం. అట్లా మన సుఖం కోసం ఆలోచిస్తూ ఉంటాం. వినేటప్పుడు కూడా నువ్వు పక్క కదరు, పక్క జరిగింది మనం చూడాలి, క్యూలో నుంచోని ఎంతసేపుడు క్యూ జరగదే జరగదే అంటుంటారు. మనం దగ్గరికి వచ్చినప్పుడు జరగమనకూడదు, ఆయన జరగండి అనకూడదు. క్యూలు అక్కడెక్కడ ఉంటున్నప్పుడు అసలు క్యూ కదలడం లేదే, అసలు కదలడం లేదే అంటాడు. కదలడం లేదంటే నువ్వు అక్కడే ఉన్నావా, కదులుతోంది కదా, ఎందుకు అంతసేపు ఉంచుతాడు ఆయన, కదలమని చెప్పచ్చు కదా తొందరగా, కదలమని చెప్పండి అంటుంటారు, అక్కడి నుంచి చెప్తూ ఉంటారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి కదలకుండా చెప్తాం కూడా పైకి వచ్చి, నన్ను నిన్న దర్శనం అండి ఎంత బాగా జరిగిందో, అసలు నన్ను జరగమనే అనలేదు అసలు ఆయన, రెస్ట్ లేదు, నేను ఒక్కదాన్ని అట్లా ఉంటున్నాను, ఎంత బాగా జరిగిందో దర్శనం, బాగా జరిగిందా, ఎంతమందిని ఇబ్బంది పెట్టావో ఎవరికి తెలుసు, ఎంతమందిని ఇబ్బంది పెట్టి. ఎప్పుడైనా చూడండి, మన సౌకర్యంగా ఉన్నాము అంటే మన అవతల వాళ్ళకి ఇబ్బంది పెడితేనే జరుగుతుంది, అది ఒక్కటే మార్గం, లేకుండా జరగదు అది. మనకు బాగా 24 అవర్స్ నీళ్ళు వచ్చినాయంటే అక్కడెక్కడ షార్టేజ్ అనమాట అర్థం. అంతే కదా, మరి ధనం అయినా సరే, నీళ్ళైనా సరే, ఎలక్ట్రిసిటీ అయినా సరే, ఎక్కడ అతిగా మనం వాడుకుంటున్నామంటే నువ్వు ఎక్కడికి ఎవరికో షార్ట్కట్ చేస్తున్నావు, షార్టేజ్ అవుతున్నది ఎవరికో. అదేవిధంగా ప్రేమను కూడా నేనే పొందాలి ఆ వ్యక్తి నుంచి, నాకే కావాలి అనుకుంటే అవతల వ్యక్తికి నువ్వు షార్ట్ చేస్తున్నావు, షార్టేజ్ అయిపోతున్నది అవతల వ్యక్తికి. అవతల వ్యక్తి అమ్మ దగ్గర పిల్లవాడు కూడా, అమ్మ నాతోనే మాట్లాడాలి, నన్నే దగ్గర తీసుకోవాలనుకుంటున్నాడు ఆ పెద్దవాడు. చిన్నవాడిని తీసుకుంటుంటే అమ్మ వీడికి కోపం, అంటే వీడికి ప్రేమను ఇస్తుంది అనుకోండి, అప్పుడు వాడికి షార్ట్ అయిపోతుందా లేదా, షార్టేజే కదా అది. ప్రేమైనా అంతే, మాటైనా అంతే, ధనమైనా అంతే. అందుకని ఎక్కువ ధనం చేర్చుకోవడం, వస్త్రాలు కానీ బంగారం కానీ ఏదైనా మనం ఎక్కువ చేర్చుకుంటున్నామని అంటే మనం దొంగలం అని అర్థం. అర్థమైందా? ఎవరికో అందవలసినది, ఎక్కడికో పోవలసినది ధనం, వస్తువులన్నీ నేనే తీసుకుంటున్నానంటే తప్పే కదా. నాకు అవసరానికి మించి నేను ఉంచుకుంటున్నాను అంటే అది దొంగతనం కాక ఏమవుతుంది? అందుకని ఏం చేస్తారు, శాస్త్రం ఏమవుతుందంటే ఒకవేళ నీకు వచ్చినా కూడా ధనం, ఆ వస్తువులు వచ్చినా కూడా ఇలా రాగానే అలా పంపించేస్తూ ఉండు, వెంటనే కాకపోయినా తర్వాత అయినా చిన్న చిన్నగా ఇచ్చేస్తూ ఉండు అందరికీ అన్నాడు. అలా ఇవ్వడం వల్ల నీకు బర్ధం తగ్గుతుంది, మంచిది, అందుకని ఆలోచించు అంటుంది శాస్త్రం. చాలా కష్టం అండి, ఇక్కడ కూర్చొని చెప్పడం దేనికే, కానీ ఆచరించడం కష్టం. మనస్సు, మన మనస్సులో ఉన్నది ఈ కోరిక అనేటువంటిది. తర్వాత బుద్ధి, ఈ బుద్ధి అనేది కూడా ఈ ఆశ్రయమే, ఈ కోరికకి. ఎక్కడ ఉంటున్నాయి? ఎక్కడో లేవు నాయన, మన మనస్సులోనే, మన బుద్ధి, మన ఇంద్రియాలు. చూడండి, ఇప్పుడు ఆశ అనేది ఒక వస్తువును చూడంగానే కళ్ళు చూస్తాయి. కళ్ళు ఎందుకు చూస్తున్నాయి? మనసు చెప్తుంది అయ్యా బాగుంది బాగుంది అంటుంది, బాగుంది అనగానే కళ్ళు తెలుస్తుంది, తెలిసి బాగుందే అంటుంది కన్ను, అనగానే ఈ మనస్సు ఇష్టపడుతుంది, అప్పుడు బుద్ధికి చెప్తుంది దానికోసం ప్రయత్నం చెయ్యి, నిర్ణయం తీసుకో తొందరగా అంటుంది మనస్సు బుద్ధికి చెప్తుంది. అప్పుడు బుద్ధి ఏం చేయాలి, నిర్ణయం తీసుకోవాలి. పొంగల్ వస్తున్నది, పొంగల్ టైంకి ఏం కొనాలి ఏమిటి అని చెప్పి మనసు ముందుగానే ప్లాన్ వేసింది, బుద్ధికి చెప్పింది. ఆ బుద్ధి ఏం చేస్తుంది, నిర్ణయం తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి, అది తెప్పించుకోవాలి. కనుక ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్ని కలిసి ఈ కామాన్ని పోషిస్తున్నాయి అన్నమాట. చూసారా ఎంత చక్కని అనాలిసిస్ చూడండి భగవద్గీతలో, ఎక్కడ దొరకదు మనకి. మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి, ఈ మూడే అధిష్టానం కామానికి. తస్య కామస్య, ఆ కామము యొక్క అధిష్టానం. ఇప్పుడు ఈ పుష్పాలన్నీ ఉండడానికి అధిష్టానం ఎవరండి, ఎక్కడ నిలుచున్నాయి ఇవి, డెస్క్ మీద ఉన్నాయి. ఈ డెస్క్ లేకపోతే ఇక్కడ నిలవలేవు ఇవి, అవునా. అదేవిధంగా ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలనే చోట ఈ కామం ఉన్నది. ఎక్కడున్నదండి అంటే మనలోనే ఉంది. మన మనస్సు కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ పనిచేయంగానే కావాలి కావాలి అని కోరుకుంటుంది మనస్సు. ఆ బుద్ధి కూడా మనస్సుతో పాటు పనిచేస్తుంది, ఆ బాగుంది నీ బుద్ధి బాగా పనిచేసిందే అని అంటుంటారు కొంతమంది. మనస్సు బుద్ధి ఇవన్నీ కలిసి పనిచేస్తుంటాయి. ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోతాయండి. ఇంతసేపు ఉపన్యాసం అవ్వక్కర్లేదు, ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోతాయి మన లోపల. మనస్సు, బుద్ధి, ఇంద్రియాణి తస్య అధిష్టానం ఉచ్యతే. అధిష్టానం అంటే చోటు, ప్రదేశం, ఆశ్రయం. ఏతైహి విమోహయతి ఏషః, ఈ వ్యక్తి, ఈ కామము, ఏషః అంటే ఈ కామము, దేహినం విమోహయతి. దేహినం అంటే ఈ వ్యక్తిని, ఈ మనిషిని, ఏ మనిషికైతే కామం ఉన్నదో ఆ వ్యక్తిని మోహయతి, విమోహయతి ఈ కామము. ఏతైహి అంటే ఈ ఇంద్రియముల చేత, ఈ మనస్సు చేత, ఈ బుద్ధి చేత. మనం తెలుసుకునేవన్నీ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, బుద్ధి ద్వారా, మనసు ద్వారా తెలుసుకుంటున్నాం, కోరుకుంటున్నాం, ఇష్టపడుతున్నాం. ఇవన్నీ ఏతైహి, వీటి ద్వారా ఈ ఇంద్రియముల యొక్క మనస్సు, బుద్ధి చేత ఈ కామము. ఏతైహి అంటే ఈ ఇంద్రియ మనస్సు బుద్ధి చేత ఏషః ఈ కామము. దేహినం ఈ మనిషిని, ఏ మనిషిని, ఏ మనిషికైతే కామము ఉన్నదో అంటే ఆశ, ఆశ ఉన్నదో ఆ ఆశ ఉన్న మనిషిని విమోహయతి, వివిధం మోహయతి అనేక రకాలుగా మోహయతి, మోహపెడుతుంది, మోహింపచేస్తుంది మనిషిని. మోహం అంటే ఏమిటి, బుద్ధి పనిచేయకుండా పోవడమే మోహం. ఏది మంచిది, ఏది చెడు, ఎప్పుడు కొనాలి, ఎంత కొనాలి, ఎలా ఉండాలి, ఎలా అవన్నీ ఆలోచనతో, ఇప్పుడు వివేక జ్ఞానం ఉండదు, విచక్షణ జ్ఞానం ఉండదు. అవన్నీ పనిచేయకుండా ముందు స్వాహ 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 చేర్చుకోవడం. ఎంత చేర్చుకుంటామని అంటే ఎంత వీలైతే అంత. ఎన్ని కథలన్నా విననివ్వండి, ఎన్ని అనుభవాన్నా రానివ్వండి, బుద్ధి రాదు కదా. అలా వస్తే ప్రపంచం ఎట్లా నడుస్తుందండి, ఈ ప్రపంచం అంతా ఇలా నడుస్తున్నది అంటే ఆ పవర్ఫుల్ కామశక్తి అనేటువంటిది అటువంటిది అన్నారు. అందుకని ఏతైహి ఏషః విమోహయతి ఈ కామం, వీటి చేత ఆ మనిషిని మోహింపజేస్తుంది. మనస్సే కదా కోరుకుంటున్నది, మనస్సు కోరుకుంటున్నది, రేపు అక్కడికి వెళ్ళు, అది చూడు, అది చెయ్యి, అది విను, అది తిను, అది తీసుకురా, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని ఇంద్రియాలను ఎవరు ఆర్డర్ చేస్తున్నారు, మనస్సు. మనస్సు బుద్ధి రెండు కలిసి మనస్సు ఏం చేస్తుంది, సంకల్పం చేస్తుంది ముందు, ఇది తెద్దామా వద్దా, ఇది తీసుకుందామా వద్దా, అక్కడికి వెళదామా వద్దా. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. ఈ శారీ కొందామా వద్దా, పొంగలకి ఏం తీసుకుందాం, ఎవరికి తీసుకుందాం, ఎంతవరకు ఎవరెవరికి ఎంత ప్రైస్లో తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తుంది కదా మనస్సు. సంకల్పం వికల్పం తీసుకుందామా వద్దా, అప్పుడు చివరికి ఫైనల్ డెసిషన్కి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు బుద్ధి, ఇంత బడ్జెట్లో ఇన్ని తీసుకోవాలి, నేను చెప్పినట్లుగా మీరు తీసుకోవాలి, మీరు ఎక్స్ట్రా తీసుకున్నారంటే ఈవిడ ఆర్డర్, భర్త గారికి తీసుకున్నానంటే, లేకపోతే ఆయన ఆర్డర్ అటు కానీ ఇటు కానీ ఆయన ఆర్డర్ చేస్తారన్నమాట, ఆ బడ్జెట్లోనే తీసుకోవాలి అంతగాని. ఇలా రకరకాలుగా మనిషి నిద్రాహారాలు కంటే కూడా నిద్రపోవడం ఆహారం ముఖ్యం. వీటన్నిటికంటే ముఖ్యం ఏమిటో తెలుసా? తన కోరికలు ఆశ తీరస్థం కోరచడం మనిషి ఆ చిన్న వయసులో ప్రయత్నం, యుక్త వయసులో మహాప్రయత్నం, ముదిమి వయసులో కొంచెం ఇంకా ఉంటూనే ఉంటే పోవు అంత తేలిక. ఏమండి ఏం చేయమంటారు? ఏం చేయమంటాం? వాటి వల్ల కలిగేటటువంటి మన మనశ్శాంతిని మనం ఎలా పోగొట్టుకుంటున్నాం వీటి వల్ల అని తెలుసుకో. అసలు అది శత్రువు అని తెలుసుకో ఫస్ట్, అది ఎక్కడున్నాయని తెలుసుకో, దానికోసం ఎందుకు పరిగెడుతున్నావో తెలుసుకో. మోహయతి అంటే సుఖం లేని చోట సుఖం వస్తుందని కోరుకోవడమే మోహం. ఫాల్స్ జడ్జిమెంట్ అంటారు. విమోహయతి అంటే ఏమిటి? ఫాల్స్ జడ్జిమెంట్ చేస్తారు. ఈ చీర కట్టుకుంటే నేను ఆనందంగా ఉంటాను, మా ఆవిడ ఈ చీర కట్టుకుందంటే షోకేసులో బొమ్మ కట్టుకుంటే బాగుంది, మా ఆవిడ కట్టుకుంటే బాగుంది అనుకున్నాడు. కొన్న తర్వాత ఆవిడ కట్టుకుంటే బొమ్మలో ఉన్నట్టుగా లేదు. సో విమోహయతి ఫాల్స్ జడ్జిమెంట్. మా అబ్బాయిని చదివిస్తే కోట్లు సంపాదిస్తాడు అనుకున్నాడు, కోట్లు సంపాదించకపోగా ఇంకా ఎక్స్ట్రా ఈయనే పెడుతున్నాడు, ఫాల్స్ జడ్జిమెంట్. పెళ్లి చేసుకుంటే హాయిగా ఉంటాను అనుకున్నాడు, ఉన్న సుఖం కూడా పోయింది, ఫాల్స్ జడ్జిమెంట్. పిల్లలు పుడితే హాయిగా ఉంటాను అనుకున్నాను, ఉన్న సుఖం కూడా పోయింది, ఫాల్స్ జడ్జిమెంట్. ఏం చేస్తాం మరి? ఇది విమోహయతి అంటే వివిధం మోహయతి. తర్వాత శ్లోకం. అందుకని ఈ కోపం అనేది మనిషికి వస్తూ ఉంటుంది కారణం, ఆ కోరికలు తీరనప్పుడు. అన్ని కోరికలు తీరవండి, మనం అనుకున్నట్లుగా తీరవండి, అలా కావడం సాధ్యం కాదు. మనం అనుకున్నవన్నీ తీరితే ప్రమాదం కూడా ఒక్కొక్కసారి, ఎందుకంటే మనకి ఏం కోరుకోవాలో తెలియదు కదా. అందుకని భగవంతుడు స్విచ్ అంతా ఆయన చేతిలో పెట్టుకున్నాడు. వీడు కోరుకుంటాడు ఏ కోరికలు తీర్చాలి, ఏ కోరికలు తీర్చకూడదు అని చెప్పి ఆయన లెక్క పెట్టుకుంటాడు అనమాట కరెక్ట్గా. లేకపోతే మనం చెప్పిన మాట వింటామా? అది తర్వాత శ్లోకం 41. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరత ఋషభ పాప్మానం ప్రజహిష్యేణం. జ్ఞాన విజ్ఞాన నాశనం తస్మాత్. ఈ యొక్క కోరికలు అనేటువంటివి, ఆశ అనేటువంటిది నీకు శత్రువు కనుక నువ్వు ఈ యొక్క కోరికలను ఇంద్రియాణ్యాదౌ నియమ్య. ఎలా కోరికని మనం నియంత్రించాలి అంటే ఫస్ట్ ఇంద్రియాలను నియంత్రించు, ఈ మనస్సును నియంత్రించు, బుద్ధిని నియంత్రించు, ముందు ముఖ్యంగా మనస్సుని. తస్మాత్ ఇంద్రియాణి ఆదౌ. ఇంద్రియాణి అంటే ఈ యొక్క జ్ఞాన ఇంద్రియాలు, మనస్సు బుద్ధి ఇందా చెప్పారు కదా, వీటిని మొదట నియంత్రించు. ఆదౌ కోరికని నియంత్రించలేవు, మొదట ఇంద్రియాలను నియంత్రించు, మనస్సుని బుద్ధిని నియమ్య. ఆదౌ అంటే ముందుగా, ఫస్ట్ నీ మనస్సుని బుద్ధిని ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళడం, ఏది చూడాలంటే అది చూడటం, ఏది తినాలంటే అది తినడం, అట్లా కోరుకుంటుంది కదా, అసలు దాన్ని నియంత్రించు, నియమ్య. పాప్మానం ప్రజహి ఏనం కామం. ఇది పాప్మ, ఇది మనల్ని పాప పనులు చేయిస్తుంది. ఈ ఆశ అనేటువంటిది మోహింపజేసి మనల్ని పాప పనులు చేయిస్తుంది కనుక దాన్ని వదిలిపెట్టు అన్నారు. మన జ్ఞానం విజ్ఞానాలని కూడా పోగొడుతుంది అంటున్నారు. చూసారా, అంతటి అన్ని నష్టాలకి కారణమైనటువంటి ఈ కామాన్ని వదిలిపెట్టునాయన, ముందు నీ యొక్క శమ దమ వివేక మూడు మెట్లు. దమ అంటే ఇంద్రియ నిగ్రహం, శమ అంటే మనోనిగ్రహం. ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం, తర్వాత వివేకం ఆలోచించు, ఏదైనా పని చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చెయ్యి, తొందరపడి చేయవాకు. అందుకే మన వాళ్ళు చెప్తారు, తొందరపడవాకురా, తొందరపడవాకు, కొంచెం సమయం ఇవ్వు, ఆలోచించు అంటారు. ఈ ఆవేశంలో ఉన్నవాడికి, ఆశపడేవాడికి కూడా తొందరపడతాడు. చూస్తారా, సమయం ఇవ్వడు. ఆశపడేవాడు ఎప్పుడు అంతే, తొందరగా అంటుంటాడు. ఎందుకంటే అది పోతుందేమో అని భయం అనమాట. సమయం ఇవ్వాలి ఎప్పుడైనా సరే. ఆ సమయం ఇచ్చినప్పుడే బుద్ధి పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, ఇంద్రియాలు కూడా నియమంగా ఉంటాయి. అందుకని ఏదైనా మన వాళ్ళు ఏం చెప్తారు, తొందరపడి ఏ పని చేయకూడదు. తొందరపడి అంటే ఏమిటి, కింద పడే. తొందరపడి అంటే ఆలోచన లేకుండా, ఆలోచించకుండా ఏ పని చెయ్యకు. ముందు ఆలోచించు, సమయం ఇవ్వు, మనసు ఇంద్రియాలను ముందు తీసుకురా వెనక్కి. అడుగు చూస్తూ అది కావాలి అది కావాలి అనకు, ముందు ఆపేసేయి ముందు ఇంద్రియాలని. ఇది కొంచెం అసేపు ఆలోచించు, ఆలోచించి కొంచెం విచక్షణ ఉపయోగించు, వివేకాన్ని ఉపయోగించు. దీన్ని కొనే శక్తి నాకుందా, అసలు ఇది నాకు అవసరమా, ఇది నేను కట్టుకోవచ్చా, వేసుకోవచ్చా, ఇది దీన్ని ఉపయోగించవచ్చా, నాకెంతవరకు అవసరం, ఇదంతా ఫాల్స్ ప్రిస్టేజిక, నేనేం చేస్తున్నాను, కొంచెం ఆలోచన ఇస్తే బుద్ధి పనిచేస్తుంది. ఆలోచన ఇస్తే కదా, సమయం ఇస్తే కదా. అందుకని వివేక జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఉండాలి అంటే దైవభక్తి, పూజ, జప, ఆరాధన, సత్సంగత్యం, సాధు సంగమం, మహాపురుషుల యొక్క సంగమం, వారు చెప్పే వార్తలు వింటూ ఉంటే మనకు కొంచెం సమయం ఉంటుంది వినడానికి. అప్పుడు ఇంద్రియాలకి, మనస్సు, బుద్ధికి కొంచెం టైం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే, కళ్ళు కట్టినటువంటి గుర్రం ఉంటుంది చూసా, కళ్ళు కట్టేస్తారు దానికి, కళ్ళకు గంతలు కట్టేసి వదిలి పెడితే ఎక్కడికి పోతుందో తెలియదు అది. మనం అంతే, కళ్ళకు గంతలు కట్టేసినట్లే. ఒక సాధు సంగమం, సద్గ్రంథ పఠనం లేకపోతే కళ్ళకు గంతలు కట్టేసినట్టే. ఇక్కడ కళ్ళకు గంతలు అంటే ఏమిటి, బుద్ధికి, మనస్సుకి. వాళ్ళ ఆలోచన తీరుకు ఒక పద్ధతి ఇది ఉండదు. కనుక మాట్లాడే నాలుక, తినే నాలుక, రెండు నియమనం చేయాలి. మాట్లాడే నాలుక ఏం, ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎలా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎప్పుడు మాట్లాడుతున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు, తూచి తూచి మాట్లాడాలి. తినేటప్పుడు కూడా ఏది పడితే తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఇప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ఏం తింటున్నావు, ఎక్కడ తింటున్నావు, ఎప్పుడు తింటున్నావు, ఎలా తింటున్నావు, ఎంత తింటున్నావు, నియమం. అందుకని ఒక్క నాలుకని జయిస్తే అన్ని ఇంద్రియాలు జయించదు. జితే రసం, జితే సర్వం అంటే అన్ని ఇంద్రియాలు జయింపబడతాయి. ఒక నాలుకే జయించలేమనుకోండి, ఏ ఇంద్రియాన్ని జయించలేవు. జితే రసం, జితే సర్వం. జింహని గనక జయిస్తే లోకాన్నే జయించచ్చు అంటుంది శాస్త్రం. నీ నాలుకని జయించురా, నీ మాటని, నీ యొక్క తినే ఆహారాన్ని నియమంగా ఉండాలి. ఈ ఒక్కటి జయిస్తేనే అన్ని ఇంద్రియాలు జయించబడతాయి నాయన. అందుకని తేలికగా చేయగలిగింది ఏమిటంటే మౌనం, మాట్లాడక ఎక్కువ, ఆహారం సమయాన్ని పాటించి మితంగా తిను, మంచి ఆహారాన్ని తిను, ఇది చెయ్యి, మిగతా ఇంద్రియాలని చెప్పినట్లు వింటాయి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం.